ఆరవాధ్యాయము. మొదటి పిలుపు, అడుగడుగునా ప్రమాదాలు. నా ఆధ్యాత్మిక జీవనములో గురుదేవులు పరోక్షముగా శ్రీ మదనమోహన మాలవ్య గారి ద్వారా యజ్ఞోపవీతము ఇచ్చి గాయత్రీ మంత్ర నిత్య ఉపాసనా విధి విధానమును తెలిపినారు. వయస్సు తక్కువైనా చెప్పిన విధానాన్ని తూచా తప్పకుండా పాటించాను. ఒకరోజు కూడా విఘ్నము కలగలేదు. సాధన చేయని రోజు భోజనము లేదు. అదే నియమాన్ని పాటించాను. అది ఈ రోజు వరకు భంగము కాలేదు. జీవితాంతము నియమము నిర్విఘ్నముగా కొనసాగుతుందని నా నమ్మకము. ఆ తరువాత గురుదేవులు ప్రకాశ రూపములో సాక్షాత్కరించారు. నా ఆత్మ బ్రహ్మతేజం పొందటానికి 24 సంవత్సరములు గాయత్రి పురశ్చరణ సాధన చేయమని అన్నారు. అది కూడా సకాలములో నిర్ధారించిన అవధిలో పూర్తి అయినది. ఈ మధ్యకాలములో బ్యాటరీ ఛార్జ్ చేసుకునుటకు, పరీక్షింపబడుటకు హిమాలయాలకు రమ్మని ఆదేశము వచ్చినది. అక్కడ ఉండే కాలపరిమితి 1 సంవత్సరము లేదా అంతకన్నా తక్కువ. ఈ యాత్ర కూడా అనుకున్న విధముగానే ఆజ్ఞ ప్రకారము పూర్తి అయినది. పరీక్షలలో ఉత్తీర్ణుడనైనాను. కనుక కొత్త బాధ్యతలు ఇవ్వబడినాయి. అంతేకాక వాటిని సక్రమంగా నిర్వర్తించుటకు గురుదేవుల అనుగ్రహము కూడా లభించినది. అడుగులు తడబడుతున్నప్పుడల్లా గురుదేవులు నన్ను ఆదుకున్నారు. 1 సంవత్సరము పూర్తి అయినదో లేదో నా అంతరంగములో హిమాలయములకు రమ్మని పిలుపు అందినది. నాకు కుతూహలము ఉన్నది. చూడనివి చూడాలనే ఆకాంక్ష, కొత్త అనుభవాలను పొందాలనే ఉత్కంఠ ఉన్నది. సాధారణముగా ఎవరూ అటువైపు వెళ్లటానికి సాహసించని కాలములో, చలి, క్రూర జంతువులు ఉండే వన్య ప్రదేశములలో, ఆహారము కూడా దొరకని చోట్లల్లో ఒంటరిగా ప్రయాణించాలంటే మనస్సులో భయము కలుగక మానదు. చివరకు సాహసమే జయించినది. సంకుచిత సంస్కారాల భయము ఒకవైపు, ఇంటి వద్ద లభించే సుఖ ఆనందమయ సంరక్షిత వాతావరణము మరియొకవైపు, కురు పాండవుల మధ్య జరిగిన మహాసంగ్రామము లాంటివి 24 గంటలు జరిగింది. 2వ రోజు నేను హిమాలయ యాత్రకు బయలుదేరాను. కుటుంబానికి ముందుగానే నా ప్రయాణం వార్త తెలియజేశాను. అడ్డుపుల్లలు వేసి ఆపడానికి ప్రయత్నించే వాళ్లు కూడా మౌనంగానే ఉన్నారు. నేను తీసుకున్న నిర్ణయాలు మారవని వాళ్లకు తెలుసు. కష్టమైన పరీక్షలు ఎదుర్కొనుటకు వాటికి తగిన ప్రోత్సాహమును పొందుట నా జీవితంలో అనేక సార్లు జరిగే సంఘటనలే. బహుమతి పొందుటతో పాటు ఇంతకు ముందు కన్నా కష్టమైన పరీక్షలు ఎదుర్కొనుటకు తగిన ప్రోత్సాహం కూడా లభించేది. మొదటి సత్సంగము మొదటి హిమాలయ యాత్రలో జరిగినది. హిమాలయములను దూరము నుండే చూచాను. కాని అక్కడ నివసించుటకు ఏ విధమైన పరిస్థితులను ఎదుర్కొనాలో నాకు తెలియదు. ఆదేశం రాగానే యాత్రకు బయలుదేరినాను. ఆ రోజులలో దేవప్రయాగ నుండి ఉత్తరకాశీ వరకే రోడ్డు ఉండేది. మిగతా మార్గం అంతా కాలినడకన వెళ్లవలసి వచ్చేది. ఋషికేశ్ నుండి దేవప్రయాగ వెళ్లాలంటే అది కూడా కాలినడక మార్గమే. ఎంత సామాగ్రి వీపు మీద మోసుకెళ్లగలమో ఆ అనుభవం కూడా నాకు లేదు. అందువల్ల కొంచెం ఎక్కువ తీసుకువెళ్ళినాను. మోసుకువెళ్తుంటే ఆ సామాగ్రి బరువు అనిపించింది. కావున వాటిలో అత్యంత అవసరమైనవి తప్ప మిగిలిన వాటిని దారిలో కొందరికి పనిచేశాను. నా మొదటి యాత్రలో గురుదేవులు విపరీత పరిస్థితులలో కూడా చెక్కు చెదరని నా మనోధైర్యాన్ని పరీక్షించి గెలిచారు. అందువలన యాత్ర ముందుకు సాగుతున్న కొద్దీ కష్టతరమవుతూ వచ్చింది. క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని వాటిని మనకు అనుకూలంగా మార్చుకొనవచ్చునని అనుభవపూర్వకముగా చెప్పదలుచుకున్నారు. గురుదేవుల నుండి అతి ముఖ్యమైన నిర్ణయాలను పొందుటకు మనిషి చాలా దీక్షగా ఉండాలి. ఇదివరకు భూతల స్వర్గమనబడే ఈ ప్రదేశములో ఋషికేశ్కు పైన గోముఖము వరకు దేవతలు ఉండేవారని ప్రతీతి. కానీ హిమయుగం తర్వాత పరిస్థితులు మారిపోయినవి. దేవతలు కారణ శరీరము ధరించి అంతరిక్షములో ఉండటం మొదలుపెట్టినారు. పూర్వకాల పురుషులు గోముఖము ఆపై ప్రదేశాలకు వెళ్ళినారు. హిమాలయాల కింద ప్రదేశాలలో అచ్చతచ్చిత బాబాల ఆశ్రమాలు కనిపించును. కానీ ఋషికుటీరాలు లేవు. హిమాలయాలకు వెళ్లే మార్గంలో గుహలలో సిద్ధపురుషులుంటారని విన్నాను. కానీ అలాంటిది ఏదీ కనిపించలేదు. ఉండటానికి జీవించటానికి కావలసిన పరిస్థితులు అచ్చట లేవు. అందువల్ల భ్రమతో అచ్చటకు వచ్చినా ఎవరూ ఉండరు. దారిలో కనిపించిన సాధువులను అడిగితే వారు కూడా ఏదో పొందుతాము అని ఆశతో అచ్చటకు వచ్చినవారే తప్ప తపస్సులు కారు. వారికి తత్వజ్ఞానము లేదు. వారితో కొంచెము మాట్లాడితే వారి అవసరములు చెప్పుటము మొదలు పెడతారు. ఇలాంటి వారు ఇంకొకరి ఏమి సహాయం చేయగలుగుతారు అని అనుకుంటూ ముందుకు సాగాను. వీరికంటే మార్గములో అచ్చటచ్చట దుకాణాలు పెట్టుకుని వ్యాపారం చేసుకునేవారు ఎన్నో రెట్లు నయమనిపించారు. బియ్యము పప్పు మొదలైనవి వారి వద్ద కొంటే అద్దె లేకుండా వంట పాత్రలు వంట చేసుకుని తిరిగి ఇచ్చేయటానికి ఒప్పుకునేవారు. అచ్చట తయారైన కంబళీలు రాత్రిళ్ళు అద్దెకిచ్చేవారు. నడిచి వెళ్ళుట, చలికాలము, ఇవి రెండూ చాలా కఠోర పరీక్షలు. ఆ క్షేత్రాలలో నివసించే సాధువులు సన్యాసులు కూడా వెచ్చగా ఉండే కింది ప్రాంతాలకు దిగి వస్తారు. ఎక్కువ చలి ఉంటే గ్రామవాసులు పశువులను మేపుకొని క్రింద ప్రాంతాలకు దిగి వస్తారు. గ్రామాలు గుడిసెలు అన్నీ నిర్మానుష్యంగా ఉంటాయి. అలాంటి స్థితిలో నేను ఉత్తరకాశీ నుండి నందనవనం వరకు కాలినడకన వెళ్లవలసి వచ్చింది. ఉండటానికి తినటానికి ఏ వీలు లేకుండా ఒంటరిగా వన్య జంతువులు తిరిగే ప్రాంతములలో నుండే వెళ్లాను. యాత్ర చాలా సులభంగా జరిగింది. అతి చల్లని గాలి వీస్తూ ఉండేది. చుట్టూ ఎత్తైన పర్వతాలు ఉండటం వలన పొద్దున్న 10 గంటలకు సూర్యుడు కనిపిస్తే మధ్యాహ్నం 2 గంటలకే కొండ చాటుకు వెళ్లిపోయేవాడు. కొండ శిఖరాలపైన సూర్యుని వెలుగు కనిపించినా నేను నడిచే దారి అంతా మసక మసకగా కనిపించేది. దారిలో ఎప్పుడో తప్ప మనిషి కనిపించేవాడు కాదు. అంత నిశ్శబ్ద ఏకాంతమునకు తోడుగా నా శరీరములో లబ్ డబ్ అనే హృదయం శిరస్సులో ఆలోచించే మనస్సు మాత్రమే ఉన్నది. ఇటువంటి పరిస్థితులలో దూర ప్రయాణం చేయగలనా అనే పరీక్ష నాకు తీసుకొనబడుచున్నది. హృదయం ఊపి ఉన్నంత వరకు శ్వాస ఎన్నాళ్ళు తీసుకోవాలో అన్నాళ్ళు తీసుకుంటుంది కదా అనే ధైర్యం చెప్పింది. చెట్లలో ప్రాణము ఉన్నది కదా, చెట్ల మీద పక్షులు నివసిస్తున్నాయి కదా, నీళ్ళలో జలచరములున్నాయి కదా, అడవిలో జంతువులున్నాయి, ఇవన్నీ ఒంటరిగా నగ్నంగానే ఉంటున్నాయి. ఇన్ని ప్రాణులున్న ప్రదేశము ఏకాంత ప్రదేశం ఎలా అవుతుంది? వసుధైక కుటుంబము అనే నీవు ఈ ప్రాంతంలో ఒంటరివాడివి ఎలా అవుతావు? మనిషినే ప్రాణి అని ఎలా అనగలం? ఈ జీవకోటి నీ సహచరులు కారా? కావున ఒంటరితనమేమున్నది? ఇలా నా యాత్ర కొనసాగుతూనే ఉన్నది. ఆలోచనలు అలా నిరంతరము కొనసాగుతూనే ఉన్నాయి. మనస్సు ఒంటరిగా ఉండే అలవాటు లేక పరిపరి విధాల పోతున్నది. చీకటిలో భయానికి కూడా ఇదే కారణం. మనిషి పగలల్లా వెలుతురులోనే ఉంటాడు. రాత్రిపూట దీపాలు వెలిగించుకుంటాడు. నిద్ర వచ్చినప్పుడు చీకటిలో ఉన్నా చీకటిలో ఉండటానికి భయపడతాడు. యోగికి ఈ విధమైన భయాలు ఉండవు, ఉండకూడదు. ఆధ్యాత్మిక ప్రగతికి ఆ భయము మొదటి సోపానం. అది లేకపోతే గృహస్థగా ఉండి అన్ని రకాల వ్యవస్థలు చేసుకొనవలసి వస్తుంది. మనసు అపరిపక్వంగా ఉండిపోతుంది. ఒంటరితనము తరువాత ఆ హిమాలయ క్షేత్రాలలో భయానికి రెండవ కారణము క్రూర జంతువులు. అవి పగటిపూట కన్నా రాత్రులు ఆహారాన్ని వెతుకుతుంటాయి. రాత్రిపూట ఒంటరిగా వెళుతున్న బాటసారులకు క్రూర జంతువుల బారి నుండి తప్పించుకున్నట్టు చాలా కష్టము. ఇటువంటి స్థితిలో కూడా నేను చాలా దూరం ప్రయాణించాను. యాత్రలో నేను ఏ చోట విశ్రమించినా పాములు కొండ చెలువలు నా చుట్టూ బుసలు కొడుతూ తిరుగుతూనే ఉండేవి. చిన్నజాతి సింహముల ఆధిక్యత ఇక్కడ ఎక్కువ. వీటికి పెద్ద పులుల కంటే చురుకుతనం ఎక్కువ, కానీ చిన్న ఆకృతిని కలది కనుక బలము తక్కువ. కావున చిన్న చిన్న జంతువుల మీద ఆక్రమణ చేస్తుండేవి. శాకాహారి అయినా ఎలుగుబంటి కూడా ప్రమాదకరమైనదే. శివాలక కొండలు, ఆ దరిదాపులలో ఏనుగులు కూడా సంచరిస్తూ ఉంటాయి. ఈ జంతువుల స్వభావం ఏమిటంటే మన మనసులో ఏమాత్రము భయము కోపము ఉన్నా అవి మన మీద ఎగిరిపడతాయి. కొండ చిలువలు, పాములు, ఎలుగుబంట్లు, చిరుతపులులు, ఏనుగులు రోజుకు ఎన్నోసార్లు యాత్రికుల మార్గములో వస్తూ ఉంటాయి. యాత్రికులు చాలామంది ఉంటే అవి తప్పించుకొని దారి మార్చివేసుకుంటాయి. కానీ ఒంటరి యాత్రికుడు వాటికి దారి ఇవ్వాలి, లేనిచో వాటిని ఎదుర్కొనాలి. ఈ విధమైన పరిస్థితులకు రోజుకు రాత్రి పగలు కలిపి పది నుండి 20 సార్లు వచ్చేవి. ఒంటరిగా ఉన్నా నన్ను చూసి అవి నిర్భయంగా మీదకు వచ్చేవి. నేనే వాటికి దారి ఇవ్వవలసి వచ్చేది. ఈ సంఘటనలు వ్రాసేటప్పుడు ఎంతో సహజంగా అనిపించినా వాస్తవానికి చాలా భయం కలిగించేవి. ఒక్కొక్కప్పుడు అవి వెనుక ముందు నాతో పాటే వచ్చేవి. ఏ క్షణాన అవి మీద పడతాయో అని ఎల్లప్పుడూ మృత్యుముఖంతో ఉన్నట్లే ఉండేది. ఎప్పుడో ఒక్కసారి ఇలాంటి పరిస్థితి వస్తే ఏదోలా తప్పించుకోవచ్చు, కానీ ఈ పరిస్థితి ప్రతి గంటకు నాకు ఎదురవుతూనే ఉన్నది. ఒక్కొక్కసారి అవి గుంపులుగా ఎదురయ్యేవి. ఇచ్చట కూడా వివేకాన్ని ఉపయోగించాను. మనలో అభయం మైత్రి స్వభావం ఉంటే క్రూర జంతువుల స్వభావం కూడా మారిపోతుంది. అందువలన దిగజారిపోతున్న సాహసాన్ని బలపరుచుకుంటూ ముఖం మీద నిశ్చింత మైత్రి ప్రేమ ముద్రలు వచ్చేటట్టు చేసుకునేవాడిని. అలాగే చావు గురించి కూడా ఆలోచించేవాడిని. చావు మనిషికి ఒకసారే వస్తుంది కదా, అనుక్షణం దీని గురించి భయపడడం దేనికి? ఆ క్షణం వచ్చినప్పుడు ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఈ విధముగానే నాకు మృత్యువు రాసిపెట్టి ఉంటే భయం దేనికి? నవ్వుతూనే ఆహ్వానిద్దాం. ఈ ఆలోచనలు సహజంగా రాలేదు. నాకు నేనే బలవంతంగా తెచ్చుకుని ధైర్యం తెచ్చుకునేవాడిని. ఒంటరితనము, చీకటి, మృత్యు భయము నన్ను వెనక్కి మరలిపొమ్మని సలహా ఇస్తే సంకల్ప శక్తితో ముందుకు వెళ్తూ ఉన్నాను. నా పరీక్షలో ఉన్న మొదటి ప్రశ్న ఒంటరితనం భయపడుతుందా? కొన్ని రోజులలోనే నా మనస్సు గట్టిపడింది. ఆ క్షేత్రంలో నున్న ప్రాణులందరూ నా వాళ్లే అనిపించటం మొదలైంది. ఒంటరితనంలోనే ఆనందం కనిపించింది. రెండవ ప్రశ్న, శీతాకాలములో ముక్కు, చెవి, కన్ను, చేతులు బయటకు ఉన్నా అభ్యాసవశాన అవి చలిని తట్టుకోగలిగినప్పుడు మిగతా శరీరానికి మట్టుకు చలి ఎందుకు బాధాకరం అవుతుంది? ధ్రువక్షేత్రాలలో నార్వే, ఫిన్లాండ్ వంటి దేశాలలో ఉష్ణోగ్రత ఎప్పుడూ 0 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా తక్కువగా ఉంటుంది. ఇక్కడే మనుషులు ఉండగలిగినప్పుడు ఇక్కడి వాతావరణం అక్కడికంటే మేలే కదా. చలి నుండి రక్షించుకునటానికి అక్కడ నివసించే ఒక వ్యక్తి వలన కొన్ని మార్గాలు కూడా తెలుసుకున్నాను. కొండలపైన చాలా చలి ఉన్నా కొన్ని గుహలు వెచ్చగా ఉంటాయి. కొన్ని రకాల పొదలు పచ్చగా ఉన్నా మండుతాయి. లాంగ్డా, మార్బి లాంటి కొన్ని ఆకులను పచ్చిగానే తినివేయవచ్చు. భోజపత్ర చెట్టు మీద ఉండే ములుకులు మరగపెట్టిన కషాయం చలిని నివారిస్తాయి. కాళ్లు ముడుచుకొని మోకాళ్లకు శిరస్సు ఆనించి కూర్చుంటే చలి తగ్గుతుంది. చలిని గుర్తిస్తే అది ఇంకా ఎక్కువ అవుతుంది. ముసలివాళ్లు రోగులు సంగతి నేను చెప్పలేను, కానీ యువకులు మాత్రము ఆ చలిని చాలా సులభంగా తట్టుకొనగలుగుతారు. చలి చలి అని బాధపడకుండా పైన పేర్కొన్న విధంగా ఎదుర్కొనవచ్చును. ఇక క్రూర జంతువుల బాధ, సాధారణంగా అవి రాత్రిపూటే వస్తాయి, కావున దూరము నుండే మార్గము మార్చుకొనవచ్చును. అంతేగాక మనం వాటికి భయపడకుండా అనవసరంగా కదిలించకపోతే అవి కూడా మన మిత్రులలాగానే ఉంటాయి. మొదట్లో నాకు భయంగానే ఉండేది. తరువాత సర్కస్ వాళ్ళు గుర్తుకు వచ్చారు. వాళ్ళు క్రూర జంతువులకు ఎన్నో రకాల శిక్షణలు ఇస్తారు కదా. టాంజీనియాలో ఒక యూరోపియన్ వనిత వృత్తాంతము బోర్న్ ఫ్రీ గుర్తుకు వచ్చింది. ఆమె భర్త వన్యప్రాంతాలలో ఒక అధికారి. ఆ స్త్రీకి ఒకరోజు 2 చిన్న పులిపిల్లలను తెచ్చి ఇచ్చాడు. అవి పెద్దవైనా కూడా ఆమె ఒడిలోనే పడుకునుండేవి. మన మనస్సులో నిర్భీత ప్రేమ పుష్కలంగా ఉంటే ఎంతటి అడవినైనా ఆనందంగా ఉండవచ్చును. అడవిలో ఉండే కోయజాతి వాళ్ళు క్రూర మృగాలతోనే కలిసి జీవించుతున్నారు కదా. ఈ విధమైన ఆలోచనలతో నా భయం పూర్తిగా పోయింది. నా జీవితంలో ఒకరోజున ఆవు, సింహం ఒకచోట నిర్భయంగా సంచరించగలిగే ఆశ్రమం నిర్మిస్తానని అనుకున్నాను. మనస్సు చాలా బలహీనమైనది. దానిని మలచుకోగలిగితే చాలా బలమైనది కూడా. మనస్సులోని అన్ని భయాలను తొలగించి నా యాత్రను కొనసాగించాను. మొట్టమొదట చాలా భయంగా కనిపించే ప్రతికూల పరిస్థితులు చాలా సహజంగా స్వాభావిక పరిస్థితులుగా కనిపించడం మొదలైనవి. 20 రోజులు నా యాత్రలో మనస్సును పూర్తిగా నా వశం చేసుకునటం వలన నేను జన్మతః ఇక్కడే ఉంటున్నానా అన్నట్లు అచ్చట పరిస్థితులకు అలవాటు పడిపోయాను. గంగోత్రి వరకు యాత్రికుల వలన ఏర్పడ్డ మార్గం ఉన్నది. గోముఖం వరకు అతి చిన్న కాలిబాట ఉన్నది. దాని తరువాత చాలా కష్టము. తపోవనం చాలా ఎత్తులో ఉంటుంది. వెళ్ళుటకు మార్గము కూడా లేదు. దైవము మీద భారము వేసి అంత ప్రేరణ వల్ల వెళ్లవలసినదే. తపోవనం ఒక వర్గాకార పీఠభూమి. దాని తరువాత కొండల శ్రేణులు, ఆ పైన నందనవనము ఉన్నవి. నన్ను అక్కడకు రమ్మన్నారు. సకాలములో చేరుకున్నాను. గురుదేవులు అక్కడ నిలిచినే ఉన్నారు. నా ఆనందమునకు అవధులు లేవు. ఆయన చాలా ప్రసన్నత వ్యక్తం చేశారు. మొదటిసారి ఆయన నా ఇంటికి వస్తే ఇప్పుడు నేను ఆయన వద్దకు వచ్చాను. జీవితాంతము ఇలా సాగగలిగినచో గురు శిష్య సంబంధానికి సార్థకత. ఈ యాత్రలో నాకు పెట్టిన మూడు పరీక్షలలోనూ మొదటిది ఒంటరిగా ఎవరితోడూ లేకుండా ఉండటము, రెండవది ఋతువుల తీక్ష్ణతను సహించుట, మూడవది క్రూర జంతువులతో మైత్రి స్థాపించుకునుట. నేను ఈ పరీక్షలలో కృతార్థుడనైనానని గురుదేవులు చెప్పినారు. ఋషిత్వం సిద్ధించడానికి, ఆధ్యాత్మిక శక్తి ప్రాప్తికి ప్రచండమైన మనోనిబ్బరం, ప్రతికూల పరిస్థితులను అనుకూలముగా మార్చుకొనగలగడం, క్రూర జంతువులతోనే కాక మృత్యువు అన్నా భయపడకపోవటం చాలా అవసరం. నీవు అలాంటి పరిస్థితులను నీ జీవితంలో అనేకసార్లు ఎదుర్కొనవలసి వస్తుంది అన్నారు గురుదేవులు. తను నివసించే గుహ వద్దకు తీసుకువెళ్లి ఒకచోట పడుకునమని నిర్దేశించారు. నిత్యం కంటే 2-3 రెట్లు అధికంగా గాఢ నిద్ర పట్టినది. దారిలో పడిన అలసట ఎటుపోయిందో తెలియదు. దగ్గరలో ఉన్న సెలయేటిలో స్నానము చేసి అచ్చటే సంధ్యావందనం చేసుకున్నాను. నా జీవితంలో మొట్టమొదటిసారిగా బ్రహ్మకమలము, దేవకంద చూశాను. బ్రహ్మకమలము నుండి వచ్చే సుగంధము వల్ల యోగ నిద్ర సహజముగా అలవడుతుంది. దేవకంద వల్ల సుమారు 1 వారము వరకు ఆకలి వేయదు. గురుదేవులు నాకు ఇచ్చిన మొదటి బహుమతులు ఇవే. 1 మానసిక ఉల్లాసమును ఇస్తే, 2 అలసట నివారిస్తుంది. తపోవనం అంతా కలయ చూశాను. ఆ ప్రదేశము అంతా ఆకుపచ్చని మఖమల్ తివాచి పరిచినట్లు ఉన్నది. అప్పటికి ఇంకా ఎక్కువగా హిమపాతం జరగలేదు. అది జరిగినప్పుడు పువ్వులు పండిపోయి నేల మీద విస్తరించుకుంటాయి. నిన్న ఎక్కడ నిలిపివేశామో అతడి నుండే సంభాషణ మొదలైంది. కొంతకాలములోనే ఎంతో సారగర్భితమైన జ్ఞానం ఇవ్వబడినది. అచటకు వెళ్లడము నా అదృష్టం అనుకున్నాను.